లోకి కొద్దిగా లేట్ అయిపోయింది స్టార్ట్ చేయడంలో, హిందీ క్లాస్ కొద్దిగా ఎక్స్టెండ్ అయిపోయింది. సో మనం ఈరోజు చాలా ముఖ్య అంశం చర్చించుకోబోతున్నాము, కర్దమముని సన్యాసాన్ని గ్రహించడం. సో దానికి ముందు ఇప్పటివరకు ఆయన ఆయన చేసుకున్న ప్రార్థనలు విన్నారు కపిలముని. ప్లస్ ఆయన అడిగాడు పర్మిషన్ కూడా కపిలముని, ఎందుకంటే కపిలముని భగవంతుడు అర్థం చేసుకొని ఆయన ఆజ్ఞ అడుగుతాడు. సో దానికి ఇప్పుడు ప్రతిస్పందిస్తూ భగవంతుడు, కపిలముని రూపంలో ఉన్న భగవంతుడు కపిలముని ఆయనకు కొన్ని విషయాలు సూచిస్తారు, కొన్ని విషయాలు చెప్తారు. దాని తర్వాత కర్దమముని సన్యాసం గ్రహించి భగవద్ ప్రాప్తి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవడం వరకు ఈ యొక్క అధ్యాయంలో చర్చించబడింది. సో మనము 35 నుంచి 47వ శ్లోకం వరకు చర్చించుకుందామంట, 3వ స్కందంలో 24వ అధ్యాయంలో మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య ధ్యానాంజనాశలాఖయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలి స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలి శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అత జనీ మయా తుభ్యం యద్ అవోచమృతం మునే. సో ఇక్కడ ఇప్పుడు కపిలముని చెప్తున్నారు, ఆయన ఇక్కడ భగవాను వాచ అన్నారు, శ్రీ భగవాను వాచ, ఎందుకంటే ఆయన భగవంతుడు స్వయం అవతారం కనుక. కపిలముని వాచ అనమాట, కపిలముని ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దామంట. ఇప్పుడు ఫస్ట్ కపిలముని చెప్పేది 3 శ్లోకాల్లో మనం చూస్తాము, ఆయన ఎందుకు ఆవిర్భవించారు, ఎందుకు ఆయన ఇక్కడ అవతారం తీసుకున్నారు, ఇలా కపిలముని అవతారం, దాని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన స్వయంగా తన వాక్యాల్లో చెప్పడం మనం చూస్తాము. దాని తర్వాత కర్దమమునికి కొన్ని సూచనలను ఇస్తారు, ఆదేశాలను ఇస్తారు కపిలముని. దాని తర్వాత కర్దమముని ఏం చేస్తాడనేది ఈ యొక్క ఈరోజు చర్చా విషయం అన్నమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, కపిలముని స్వయంగా అంటారు, ఏదైతే నేను చెబుతానో ఇలా స్వయంగా, లేకపోతే ఏదైతే శాస్త్రాల ద్వారా నేను తెలియజేస్తానో అది ప్రామాణికమైంది అన్ని సందర్భాల్లో సంపూర్ణ మానవజాతి కళ్యాణానికి. సో ఓ ముని, నువ్వు నీకు నేను ఒక వాగ్దానం చేశాను, నీ యొక్క పుత్రుడి రూపంలో వస్తానని, దాన్ని ఇప్పుడు నువ్వు పూర్తి చేస్తూ నేను ఈరోజు ఇప్పుడు నీ పుత్రుడి రూపంలో ఇక్కడ నేను అవతరించాను. సో నా మాట నేను నిలబెట్టుకున్నాను అని కపిలముని ఇప్పుడు కర్దమునికి చెప్తున్నారు. ఎందుకు కర్దమముని మరి గృహం త్యాగం చేసి వెళ్తున్నాడు, భగవంతుడే స్వయంగా తన పుత్రుడిగా పొందాడు అయినా కానీ అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. అదే అనమాట, ఇక్కడ ఆన్సర్ కూడా అదే, నిన్న మనం లాస్ట్లో చర్చించుకుంది అదే. సో ఇక్కడ కపిలముని అదే చెప్తున్నారు, ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అనేది వేదిక ధర్మాన్ని అది కూడా భగవంతుడు శాస్త్రాల్లో ఇచ్చారు, దాన్ని పాటిస్తూనే కర్దమముని వెళ్తున్నాడు. అంటే భగవంతుడు పుత్రుడి రూపంలో వచ్చినా కానీ భగవంతుడి శిక్షణలు పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని విషయం అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఒక ఉత్తమ ఉదాహరణని ప్రస్తుతం చేస్తున్నారు ఇక్కడ కర్దమముని. సో ఇది మరి మనం కడదామని ఉత్తమ ఉదాహరణని ప్రస్తుతం చేస్తున్నాడు, కరెక్టే. కానీ మరి అలాంటి అందరూ మరి సన్యాసం తీసుకోవాలా? అది సంభవమా కలియుగంలో? కలియుగంలో అన్నారు కదా మరి సన్యాసం తీసుకోకూడదు అని కూడా. మరి చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు కదా, శీల ప్రభుపాల ద్వారా సన్యాసం తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇస్కాన్లో చాలామంది సన్యాసులు ఉన్నారు. దీనికి ముందు కూడా మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కానీ ఇంకా చాలామంది ఆచార్యులు కూడా సన్యాసం తీసుకున్నారు, ఇంకా వేరే సాంప్రదాయాల్లో కూడా సన్యాసం తీసుకుంటున్నారు. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన ప్రభుపాల ద్వారా తెలియజేస్తారు, ఒకవేళ ఎందుకు సన్యాసం ఎందుకు తీసుకోకూడదు అనేసి శాస్త్రంలో చెప్పారంటే, సన్యాస ధర్మం పాటించడానికి కావాల్సిన కఠోర నియమాలని కానీ నిష్టని కానీ అలాంటివన్నీ కూడా పాటించడానికి సరైన యోగ్యత వ్యక్తులు కలియుగంలో ఉండరు కనుక. ఒకవేళ అలా ఒక వ్యక్తి సన్యాస ధర్మాన్ని సరిగ్గా పాటించగలిగితే తప్పకుండా అతని సన్యాసం అనేది గ్రహించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు. అందుకనే సాధారణ వ్యక్తులు ఈ సన్యాసాన్ని గ్రహించడం అనేది సంభవం కాదు ఈ కలియుగంలో. చాలా తక్కువ మంది సన్యాసులుగా మారగలరు, చాలా తక్కువ మంది సన్యాసాశ్రమాన్ని గ్రహించగలరు. సో సాధారణ వ్యక్తులు, సాధారణ ప్రజలు, మరి మనుషులు మరి ఎలా వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా అందుకనే చైతన్య మహాప్రభు తెలియజేసింది ఏంటంటే, హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గాతిరణ్యత. సో ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఇందుకే ప్రతి ఒక్కరూ సన్యాసం తీసుకోలేరు, కానీ ప్రతి ఒక్కరూ హరేనామం హరినామం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు, కీర్తన చేయవచ్చు. సో సత్యయుగంలో ఇలా ధ్యాన పద్ధతి, యోగ పద్ధతి ఉంటుంది. అష్టాంగ యోగం ద్వారా వేల వేల సంవత్సరాల భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలరు వ్యక్తులు. ఇప్పుడు అది అటువంటి సామర్థ్యం కానీ అటువంటి ఆయువు కానీ ఇక్కడ కలియుగంలో జనాలకు లేదు కనుక, ఇక్కడ కలియుగ వాసుల కోసం అనేసి ముఖ్యమైన పద్ధతి ఏంటంటే శ్రవణం కీర్తనం, హరినామము హరి లీలా గుణరూపం మహిమల గురించి వినడం, శ్రవణం చేయడం, కీర్తన చేయడం. హరినామం ఏమి చేయలేకపోయినా ఏమి తెలియకపోయినా హరినామం అయితే హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా ఎవరైనా శ్రవణం కీర్తనం చేయడం ద్వారా వారు భగవద్ధామానికి చేరుకోగలరు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ చేయవలసింది. మీరు సన్యాసం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి ఒక్కరు ఇది చేయవలసిందే, చేయగలరు, చేయవచ్చు కూడా, చేయవలసిన విషయం. సో అదే ఇక్కడ మనకు తెలియజేశారన్నమాట. ఇంకా క్లియర్గా మనకు మళ్ళీ తర్వాత కూడా చెప్తారు, అప్పుడు మనం చర్చించుకుందామంటే విషయం గురించి. 36వ శ్లోకం చూద్దాం ఇప్పుడు. ఏ తన్మే జన్మ లోకేస్మిన్ ముముక్షునాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయాత్మదర్శనే. ఇప్పుడు ఇంకా చెప్తున్నారంటే, కపిలముని నేను ఇక్కడ అవతరించాను ఈ యొక్క భూమిపైన ముఖ్యంగా ఎందుకు అంటే, ఇక్కడ చెప్పారు సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం అనేసి. ప్రసంఖ్యానాయ తత్వానం, ఈ సాంఖ్యతత్వం గురించి తెలియచేయడానికి. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగి ఒక వ్యక్తి భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందగలడు. ఇది సాంఖ్య సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏంటంటే, ఈ దురాశయాత్ అనే శబ్దానికి ఇక్కడ వర్ణించారు, ఎన్నో దుర్ఘటనలకు దారితీసే ఆశ్రయం, ఆశ. ఓ, ఈ శరీరం నాది, శరీరం శాశ్వతంగా ఉంటుంది, నన్ను శరీరం రక్షిస్తుంది, లేకపోతే శరీరానికి సంబంధించిన మనుషులు, మన వ్యక్తులు, బంధువులు, బాంధవ్యాలు, ఇవన్నీ ద్వారా నేను సురక్షితంగా ఉండగలను, ఇవి నాకు ఆనందాన్ని ఇవ్వగలవు అనే ఒక ఆశతో జీవించే వ్యక్తి, అది అటువంటి వ్యక్తికి దురాశ మిగులుతుంది అన్నమాట. అంతే, ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయన్నీ కూడా. శరీరం నశించిపోతుంది, బంధువులు బాంధవ్యులు అందరూ కూడా వెళ్ళిపోతారు ఒకరోజు. ఎవరు వెళ్ళిపోతే వాళ్ళకన్నా ముందు మీరే వెళ్ళిపోతారు. సో ఇలా ఇవన్నీ కూడా నశించిపోయాయి. అలా ఎంతో వీటి పట్ల మీరు ఆశ పెట్టుకున్నారనుకోండి, ఆసక్తి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అవే చాలా దుఃఖాన్ని కూడా మీకు మిగులుస్తాయన్నమాట. అందుకే ఎన్నో ఎన్నో దుఃఖాలకి కారణమయ్యే ఈ ఆశలు అన్నమాట, దురాశయత్. ఇలాంటి ఆశ్రయం పైన మనం ఎక్కువగా ఆశించుకోకూడదు అన్నమాట. వీటి నుంచి మరి ఎలా బయటపడ్డాము అంటే, అదే సాంఖ్య సిద్ధాంతం ప్రచారం చేయడానికి కపిలముని అవతరించారు. సో ఆధునిక సంస్కృతి సభ్యత ఏంటి అంటే, మన భౌతిక సుఖాలని ఎలా సువిధల్ని ఇంకా ఎలా పెంచుకోవడం అనేది నేర్పిస్తుంది అన్నమాట. అందుకని ఇది అసలైన జ్ఞానం కాదు. అసలైన జ్ఞానం మనం అర్థం చేసుకోవడం అంతవంతా ఇమే దేహే, భగవద్గీతలు అంటారు ఒకరోజు ఇదంతా కూడా అంతమైపోతుంది దేహం. కనుక దీని పట్ల కాదు మనం ఆసక్తి పెంచుకోవాల్సింది, మనం పెంచుకోవాల్సింది ఆసక్తి భగవంతుడి పైన. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ ఆనందం, శాశ్వతంగా ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నారు. కానీ ఆ శాశ్వత ఆనందం అనేది ఈ అశాశ్వత శరీరం, ఈ అశాశ్వత బంధువులు, అశాశ్వత బాంధవ్యాలతో మనకి దక్కేది కాదన్నమాట. అది శాశ్వతమైన భక్తి, శాశ్వతమైన జగత్తు అయిన ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళిన తర్వాత, శాశ్వత మనకు అక్కడ ఆధ్యాత్మిక శరీరం దొరికిన తర్వాత, తద్వారా మనం అసలైన ఆనందాన్ని శాశ్వతంగా పొందగలం. సో ఆ విషయం అర్థం చేసుకోవడం, తెలియజేయడమే ఈ సాంఖ్య సిద్ధాంతం. అసలైన నిజాన్ని చెప్పడమే ఈ సాంఖ్య సిద్ధాంతం అని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకా తెలియజేస్తారు కపిలముని, ఏచ ఆత్మపతో వ్యక్తో నష్టకాలేన భూయస తం ప్రవర్తయుతం దేహం ఇమం విద్ధి మయావృతం. సో ఈ ఆత్మసాక్షాత్కార పదం ఏదైతే ఉందో ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం కోసం. అది కాలానుసారంగా నష్టకాలేన భూయస, కాలానుగుణంగా నశించిపోయింది, నష్టపోయింది ఈ యొక్క మార్గం, ఈ యొక్క సిద్ధాంతం, తత్వం జనాలకు ఇప్పుడు మర్చిపోయారు, తెలియదు వాళ్ళకి. అందుకనే నేను ఈ కపిలవతారంలో వచ్చి ముఖ్యంగా ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం, సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రచారం సాధారణ ప్రజలకి, సమాజంలో చేయడానికి నేను అవతరించాను అని ఇక్కడ స్వయంగా కపిలముని చెప్తున్నారన్నమాట. సో ఎందుకు మళ్ళీ ఇది ప్రచారం చేయవలసి వచ్చిందంటే, ఇది కాలానుగుణంగా ఇది జనాలు మర్చిపోయారు, లేకపోతే ఇప్పుడు అది ఆ జ్ఞానం అనేది లుప్తమైపోయింది. అంటే ఇక్కడ కొత్తగా ఏం చెప్పట్లేదు కపిలముని. ఆయన అంటారు, నేను ఏదైతే ముందు నుంచి ఉన్న పదమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే నేను మళ్ళీ ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పునరావృతం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇది అందరూ మర్చిపోయారు లేకపోతే లుప్తమైపోయింది జ్ఞానం. ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడో, సకాలేన నష్ట యోగో నష్టపరంతః అని చెప్తారు కదా, సకాలేన మహత యోగో నష్టపరంతః. ఈ యోగ జ్ఞానము అనేది కాలానుసారంగా మర్చిపోయారు జనాలు, నశించిపోయింది ఎలాగో అలాగా. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ముందు నేను ఎన్నో సంవత్సరాల క్రితం సూర్య భగవానుడికి చెప్పాను, అదే జ్ఞానం నీకు మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను, కొత్తదేం చెప్పట్లేదు. సో ఇక్కడ భగవంతుడు రకరకాల అవతారాల్లో వచ్చి ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. మన ఇక్కడ ఆధునిక ప్రపంచంలో ఏంటంటే, ఎంతో మహామహా పండితులు, జ్ఞానులు, వ్యక్తులు వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త సిద్ధాంతాలని సృష్టిస్తూ ఉంటారు, మనోకల్పిత సిద్ధాంతాలను. అవి వినడానికి బాగుంటాయేమో కానీ అవి మనకి ఏ లాభం సమకూర్చలేవన్నమాట. ఇలా ఒక్కొక్క సిద్ధాంతం ఒకడు సృష్టిస్తాడు తన మనస్సు మనోకల్పితం ద్వారా, తన బుద్ధి తెలివితేటల ద్వారా. ప్రతి మనిషి ఆల్రెడీ మనకి ఆయన ఆరు అందాలు ఉన్నాయి, కామక్రోధ లోభ మోహం మద్మాశ్చర్యాలతో కూడి ఉన్న అనర్థాలు, కలుషితమైన బుద్ధి చేతనతో రకరకాల సిద్ధాంతాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఒకటి ఒక సిద్ధాంతం సృష్టిస్తే ఇంకోటి ఇంకో సిద్ధాంతం సృష్టించడం ఇలా నడుస్తూనే ఉంటుంది. కానీ ఇది అలా కాదనమాట. భగవంతుడు చెప్పే ఈ సిద్ధాంతం అనేది కొత్తది కాదు, ఇది శాశ్వత సిద్ధాంతం, ఇది సత్యం, శాశ్వత సత్యం. సో ఆత్మ సాక్షాత్కారం మార్గం. సో ప్రిన్సిపల్ ఒకటే ఉంటుంది, భగవద్ధామం చేరుకోవడం, మనం శుద్ధమైపోవడం, భగవద్. ఇది ప్రతి యుగంలో ఒక్కొక్క విధి విధానంగా చేయడానికి ప్రతి యుగంలో కూడా భగవంతుడు వచ్చి ఆ యుగ ధర్మాన్ని మనకి నేర్పిస్తూ ఉంటారన్నమాట. అదే భగవంతుడి యొక్క ఆవిర్భావం అవడానికి ముఖ్య కారణం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభిజ్ఞానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. ఎప్పుడైతే ధర్మం క్షీణించిపోతుందో, నశించిపోతుందో, ఆ ధర్మం పెరిగిపోతుందో, ఆ సమయంలో నేను ఆవిర్భవించి ధర్మాన్ని పునర్స్థాపిస్తాను అని. సో అలా మనకి తెలిసిందే. అందుకనే చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ కలియుగంలో వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేసి హరినామ సంకీర్తనం, సంకీర్తన యోగ ఇది ప్రచారం చేశారు. ఇది యుగ ధర్మం కనుక. కచ్చ కామం మయా పృష్టో మయి సన్యస్త కర్మణ చిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ. ఈ విధంగా నువ్వు గచ్చ కామం మయా పృష్టో, ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావో, ఎక్కడ భ్రమించాలనుకుంటున్నావో వెళ్ళు, దీనికి నా అనుమతి ఉంది. ఎందుకంటే మీకు గుర్తుందా, లాస్ట్ నేను చర్చించుకున్నాం కర్దమ్ముని అనుమతి అడుగుతాడు, నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇలా సన్యాసం తీసుకొని. సో ఇప్పుడు ఇక్కడ కపిల ముని అంటే నేను నీకు ఆ ఆజ్ఞని ఇచ్చేస్తున్నాను, అనుమతిని ఇచ్చేస్తున్నాను, నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నా అక్కడ వెళ్ళు, కానీ ఎల్లప్పుడూ ఎక్కడ వెళ్ళినా సరే నువ్వు నీ కార్యాలు అన్నీ కూడా నాకు సమర్పితం చేయి. అంటే నువ్వు చేసే ధ్యానం కానీ నువ్వు చేసే ఏ కార్యమైనా కానీ ఆ విధంగా నువ్వు ఎల్లప్పుడూ మమ భజ అంటే నన్ను భజిస్తూనే ఉండు, ఏదో విధంగా నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు అనుకో, అప్పుడు అమృతత్వాయ, అప్పుడు నువ్వు అమృతత్వాయ అంటే మృత్యువు లేని ఆ ఆధ్యాత్మిక జీవనాన్ని నువ్వు నీకు దక్కగలదు. సుదుర్జయం మృత్యుం, మృత్యువుని నువ్వు జయించగలవు. సో మృత్యువుని ఎలా జయించాలి అనే విషయాన్ని ఇక్కడ మన కపిలముని తెలియజేస్తున్నాడు. ఈ విధంగా నువ్వు గనక నన్ను ఎల్లప్పుడూ మమ భజ నన్ను భజన చేస్తున్నావు అనుకో, నువ్వు ఈ మృత్యువు ఎంతో కష్టం, దీన్ని జయించడం, జయించడం అంటే మళ్ళీ మృత్యువు లేకుండా ఉండడం, అది మృత్యువుని జయించడం అంటే. మృత్యువులో మృత్యువు అయి మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నావు అంటే మళ్ళీ మృత్యువు నువ్వు అవ్వాల్సిందే, జన్మించావంటే ఒకసారి మళ్ళీ నీకు మృత్యు చెందాల్సిందే. సో అంటే నువ్వు మృత్యుని ఇంకా జయించలేదన్నట్టు. మృత్యువుని జయించడం అంటే మళ్ళీ మృత్యువు లేకుండా ఉండడం. సో అది ఎప్పుడు సంభవం? భగవద్ధామానికి వెళ్ళినప్పుడు. అది ఎలా వెళ్ళగలం? అది ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే కృష్ణుడు గీతలో చెప్తారు, మన్మనాభావ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. ఇక్కడ ఏదైతే చెప్తున్నారు, మామ భజ, నా భజన చేయని. సో ఈ ఒకటే విషయం మరుగు. ఇప్పుడు ఇంకా చాలా చూస్తాం కపిలదేవ శిక్షణలు అన్నీ కూడా, అవన్నీ కూడా ముఖ్య రూపంగా అంటే ప్రిన్సిపల్గా మూలోద్దేశం చూస్తే మనకి కృష్ణుడు భగవద్గీత చెప్పింది కానీ భాగవతంలో ఉండే కానీ అన్ని శాస్త్రాల్లో ఒకటే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ అడుగుతున్నారు ఇస్కాన్ బ్రహ్మచారి కూడా సన్యాసం కిందకి వస్తారా అంటే, సన్యాసాశ్రమం ఇది సన్యాసాశ్రమం. సో ఇస్కాన్ బ్రహ్మచారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది తర్వాత గృహస్థాశ్రమాన్ని గ్రహిస్తారు, కొంతమంది డైరెక్ట్ సన్యాసం కూడా తీసుకుంటారు, కొంతమంది బ్రహ్మచారిగానే ఉండిపోతారు జీవితాంతం కూడా. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చర్చించుకున్న విధంగా ఎల్లప్పుడూ ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ మనము ఎప్పుడు కూడా భగవంతుడికి భక్తి అనేది చేసుకోవాలి. సో యా మాం ఆత్మానం స్వయం జ్యోతి సర్వభూత గుహాశయం ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకో భయమృచ్ఛసి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉపదేశాలు ఇస్తున్నారన్నమాట ఎవరు? మనకి కపిలముని, కర్దమునికి. అవునా? సో మీ హృదయంలో నువ్వు ఎప్పుడు ఈ విధంగా నీ తెలివితో బుద్ధితో నీ మనసులో ఎప్పుడు కూడా నువ్వు నన్ను నా గురించి ధ్యానం చేస్తూ ఉండగా నన్ను చూడగలవు, పరమాత్మ రూపంలో నేను ప్రతి ఒక్క హృదయంలో ఉంటాను, ఈ విధంగా నువ్వు ఇలా చూసి తద్వారా అంటే ఆ స్థాయికి చేరుకోగలవు, ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో నన్ను చూడగలవు, ఆ స్థాయికి చేరుకోగలవు, ఆ స్థాయిలో నువ్వు సంపూర్ణంగా విశోక భయం రుచ్చసి శోక భయ నుంచి విముక్తుడు అయిపోతావు, విశోక భయ రుచ్చసి. సో అదే చెప్తున్నారన్నమాట, సంపూర్ణంగా ముక్తుడు అయిపోతావు శోకం భయం నుంచి. సో ఈ శోకం నుంచి భయం నుంచి ముక్తుడు ఎలా ఎవరు అవగలరా అంటే ఎవరైతే ఆధ్యాత్మిక లోకానికి చేరుకున్నారో, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ సంపూర్ణంగా ఆధ్యాత్మిక చేతనతో ఉన్నారు, ఏమాత్రం భౌతిక ఆసక్తి భౌతిక బంధనలు నుంచి ముక్తుడైపోయారు, ముక్త జీవి అనుకోండి. సో అదనమాట, అంటే మీరు ఆ స్థాయికి మీరు చేరుకుంటారు అని ఇక్కడ కపిలముని కర్దమునికి చెప్తున్నారన్నమాట. మరి నిజంగా ఆ స్థాయికి చేరుకుంటారు అది కూడా ఈరోజే చూసేద్దామంట, నెక్స్ట్ అవే వచ్చే శ్లోకాలు ఏం జరుగుతుంది తర్వాత అనేది కర్దమునికి. సో కర్దమునికి ఇక్కడ నుంచి మనకి ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కర్దమముని భగవంతుణ్ణి దర్శించుకున్నాడు, భగవంతుని పుత్రుడి రూపంలో పొంది ఆయన్నే ఆరాధించుకుంటున్నాడు, కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అవును నన్ను ఆరాధించుకుంటున్నావు, ఎల్లప్పుడు ఆరాధించుకో నీకు పరమాత్మ దర్శనం కూడా అయిపోతుంది. అంటే ఒకవేళ భగవంతుని దర్శించుకున్నావు అనుకోండి, భగవంతుడు దర్శనం అయిపోయిన తర్వాత పరమాత్మ దర్శన ఇవన్నీ మనకు ఎంతో ఈజీగా అయిపోతాయి అన్నమాట, దాని గురించి మళ్ళీ సపరేట్గా మనం కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట. ఎలాగైతే మనం సూర్యుడిని దర్శించుకుంటే సూర్యుడితో పాటు సూర్యకాంతిని కూడా మనం దర్శించుకుంటాం కదా, సూర్యుడి వెలుతురుని కూడా మనం దర్శించుకుంటాం కదా, సపరేట్గా సూర్యుడి వెలుతురు కోసం ఎక్కడ సూర్యుడు వెలుతురు ఉంది, సూర్యుడి కిరణాలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవాల్సి వస్తుందా, సూర్యుడిని చూస్తే మనకు సూర్యుడి కిరణాలు సూర్యుడి వెలుతురు అంతా కనిపిస్తుంది కదా, అలాగే అనమాట. మనం భగవంతుడు భక్తి చేసుకుంటే పరమాత్మ బ్రహ్మన్ అన్నీ అర్థమైపోతాయి, అన్నీ దర్శించుకోగలం, అది ఇక్కడ చెప్పారన్నమాట. मात्र आध्यात्मिकीं विद्यां शमनीं सर्वकर्मणां वितरिष्ये यया चासो भयं चातितरिष्यति। ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను అందరికీ పంచుతాను, దీని ద్వారా ఎవరైతే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలరో ఆధ్యాత్మిక జీవితానికి ప్రవేశించగలరు, అలాగే నా యొక్క తల్లి అయిన దేవహూతికి కూడా నేను ఈ జ్ఞానాన్ని తెలియచేస్తాను, తద్వారా ఆమె కూడా ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొంది అన్ని కర్మ బంధనాలు కార్మిక కర్మల నుంచి ముక్తురాలైపోయి తర్వాత ఆమె కూడా భయం నుంచి కూడా ముక్తురాలైపోతుంది. సో ఇదే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శిక్షణను నేను నా తల్లి అయిన దేవహూతికి కూడా ఇస్తాను అని ఇక్కడ కపిలముని ముందుగానే చెప్పేస్తున్నారు కర్దమ్మునికి. ఎందుకంటే కర్దమ్ముని దేవహూతి అడుగుతున్నప్పుడు నాకు అభయాన్ని మీరు ప్రసాదించలేదు, ప్రసాదించాలి, నేను మిమ్మల్ని అది అడగడం మర్చిపోయాను, నేను ఓన్లీ సంతానాన్ని అడిగాను, నేను తప్పు చేశాను, ముందు అసలు నేను మిమ్మల్ని అభయాన్ని ఆధ్యాత్మిక శిక్షణ అడగాల్సిందే, ఎవరు నన్ను నాకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఇచ్చేది అలా అడిగింది. అప్పుడు కర్దమ్ముని అన్నారు నీకు భగవంతుడు డైరెక్ట్గా నీకు పుత్రుడి రూపంలో వస్తాడని. ఇప్పుడు భగవంతుడు స్వయంగా తన పుత్రుడి రూపంలో వచ్చారు ఇక్కడ. సో భగవంతుడు ఇప్పుడు కపిలముని కర్దమ్మునికి చెప్తున్నారన్నమాట, నేను అభయాన్ని ప్రసాదిస్తాను నా తల్లికి. సో మీరు అంటే ఇప్పుడు ఆయన గ్రహస్థ ఆశ్రమం గ్రహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, అంటే తన భార్యను కూడా త్యాగం చేసి వెళ్ళిపోతున్నాడు కనుక ఆమె గురించి ఇంకా చింతించవలసిన అవసరం లేదు, ఆమెకు నేను అభయాన్ని ప్రసాదిస్తాను అని. సో మామూలుగా ఇది వైదిక వర్ణాశ్రమం పద్ధతిలో ఇలా సన్యాసం తీసుకున్నప్పుడు అన్ని గృహంలో భార్యతో సహా అందరినీ త్యాగం చేసి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది సన్యాసి అనేది పురుషుడికి మాత్రమే ఇచ్చారు మన శాస్త్రాల్లో, స్త్రీకి కాదు. స్త్రీకి సన్యాసం తీసుకోకూడదని చెప్పారు. అది స్త్రీ ప్రతి సమయంలో కూడా సంరక్షించబడాలి. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పెద్దగయ్యే వరకు పెళ్ళయ్యే వరకు తండ్రి సంరక్షణలో ఉండాలి. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత తన భర్త యొక్క సంరక్షణలో ఉండాలి. తర్వాత తన భర్త ఒకవేళ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు తన పుత్రుల యొక్క సంరక్షణలో నివసించాలి. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి సమయంలో స్త్రీకి సంరక్షణ అనేది లభిస్తుందన్నమాట. ఇది మన వేదిక సిద్ధాంతం, ఇంకా వేదిక సాంప్రదాయం లేకపోతే సంస్కారం. సో ఇందులో వేదిక వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఈ విధంగా ఏంటంటే ఒక స్త్రీకి మంచి సంరక్షణ ఉండే విధంగా ఒక ఆయోజన చేయబడిందన్నమాట. అలా సో ఇప్పుడు మనం చూస్తాం బయట ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి, వాళ్ళు వేదిక వర్ణాశ్రమాన్ని పాటించట్లేదు, లేకపోతే ఈ యొక్క ధర్మాన్ని పాటించట్లేదు, స్త్రీ ధర్మాన్ని స్త్రీ, పురుష ధర్మాన్ని పురుషుడు. సో తద్వారా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించలే, వర్ణాశ్రమం ప్రకారం ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు కనుక అందుకనే ఇక్కడ మనకి చెప్పారు. ఇక్కడ ఎవరో ఏదో ప్రశ్న అడుగుతున్నారు, ఒక్క సెకండ్ లైవ్ చాట్. అచ్చా ఇక్కడ సంజయ్ ప్రభు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, వేరే సంస్థ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పేరు చెప్పట్లేదు, మీరు కావాలని చదువుకోండి. సో వాళ్ళు మరి అక్కడ అందులో ఉన్నారు కదా ఇలా సన్యాసుల్లాగా కొంతమంది స్త్రీలు కూడా అని ప్రభుపాల ద్వారా అందుకే ఇక్కడ రాశారన్నమాట వాళ్ళ గురించి కూడా, అలాంటి వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఇంకో దగ్గర రాస్తారు చూశాను నేను. ఏం రాస్తారంటే ఇలా అది ఉచితమైన మార్గం కాదు, కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సంస్థల్లో అలా సన్యాసి స్త్రీలకు కూడా సన్యాసం ఇచ్చేసి సన్యాసినీలుగా తయారు చేస్తున్నారు, అది వైదిక శాస్త్రానుసారంగా ఉచితం కాదనమాట. అది ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరు అలాంటి సంస్థల్లో మీరు వెళ్ళి అడగండి, మీరు కోట్ చేస్తారు కదా ఆ సంస్థకు వెళ్ళి అడగండి, వాళ్ళు ఎప్పుడూ భగవద్గీత భాగవతం నుంచి లేకపోతే మన శాస్త్రాల నుంచి ఒక్క వాక్యం కూడా ప్రచారం చేయరు. వాళ్ళు ప్రచారం చేసేది చెప్పాం కదా మనోకల్పిత జ్ఞానం అన్నమాట. అందులో ఒక ఎవరో ఉన్నారంట ఆయన భగవంతుడు అంట, లేకపోతే భగవత్ సాక్షాత్కారం జరిగిందంట, ఆయన చెప్పిందే వాళ్ళకి అన్ని వేదాలు శాస్త్రాలు భగవంతుడి శిక్షణాలు. ఇంకా వేరేవి భగవంతుడు చెప్పిన భగవద్గీతను కూడా వాళ్ళు చదవరు, భాగవతాన్ని కూడా వాళ్ళు చదవరు, ఏమైనా ఏ శాస్త్రాలని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే ఓరో కథను ఉన్నాడు వాళ్ళకి, ఆయన మనోకల్పిత జ్ఞానాన్నే వాళ్ళు జీవిత సిద్ధాంతం వాళ్ళకి. సో అటువంటి శాస్త్ర ఆధారితం లేని సాంప్రదాయాల్ని సంస్థల్ని మనం పాటించకూడదు. ఇలాంటి విషయాలు నేను ఎప్పుడో ముందు చాలాసార్లు చెప్పాను, పేరు తీసుకోను నేను, ఎందుకంటే మనం ఎవరినో కించపరచాలో నిందించాలో అని కాదు. పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాలి తెలివితో, మరి వాళ్ళు చెప్పే విషయాలు గీతా భాగవతం మన ప్రామాణిక సాంప్రదాయ ఆధారంగా ఉండాలి కానీ, సో మన శాస్త్రాల ఆధారితంగా లేవు అవన్నీ పనులు. అందుకే అలాంటివన్నీ అందులో అలాంటి ఆర్గనైజేషన్లు కొన్ని ఉంటాయి, సంస్థలు, వాటిని మనం అనుసరించకూడదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్, ఇప్పుడు దీని తర్వాత ఇది మన శాస్త్రాల్లో ఏంటంటే స్త్రీ ధర్మం పురుష ధర్మం అందరికీ, ఎందుకంటే పురుషుడు స్త్రీలు చూడ్డానికి శరీరం బలం మనోచేతన మనోభావన హృదయం ఇలా సైకోఫిజికల్ నేచర్ అంత కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అవునా, మొత్తం డిఫరెంట్, ఇద్దరు సమానం కాదు, శారీరకంగానే సమానం కాదు, శరీరం సమానం కాదు. సో అందుకనే బయట అందరూ స్త్రీ సంరక్షణ గురించి మాట్లాడుతున్నారు, అవునా, పురుష సంరక్షణ గురించి మాట్లాడలేదు. ఎందుకు, స్త్రీకి సంరక్షణ అవసరం, అందుకనే వారి కోసమని ఇటువంటి ఆయోజన మన వేదిక వర్ణాశ్రమ ధర్మంలో చేయబడింది, ఆల్రెడీ చేయబడింది. సో అందుకనే మన శాస్త్రాలు అనేవి చాలా సైంటిఫిక్ అన్నమాట. నెక్స్ట్, మైత్రేయ ఉవాచ ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతి దక్షిణీకృత్యతం ప్రీతో వనమ్యేవ జగామ. సో మైత్రేయ ముని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అలా భగవంతుడి దగ్గర మన కర్దమ ముని విన్న తర్వాత, ఆయన ప్రార్థనలు చేసుకున్న తర్వాత, కపిల ముని నుంచి అన్ని ఆదేశాలు స్వీకరించిన తర్వాత, అనుమతి దొరికిన తర్వాత, ఆయనకి ప్రదక్షిణాలు చేశారు. ఎందుకంటే ఆయనకు తెలుసు కపిలముని భగవంతుడని. సో మనం ఎలా భగవంతుడి గుడిలో భగవంతుడి ప్రదక్షిణాలు చేస్తాము, అలాగే ఇప్పుడు కర్దమముని కపిలమునికి ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి ఇంకా ఆయన వనంలోకి ప్రస్థానం చేశారన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చారు, వానప్రస్థ అంటే వనానికి ప్రస్థానం చేయడం, వనంలోకి వెళ్ళిపోవడం. అసలు వనంలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి, వనంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉన్న కోతులు నక్కలు జింకలు లేకపోతే ఇంకా క్రూరమృగాలైన సింహము పులులు అటువంటి జీవితాన్ని మనం జీవించాలనా, అందుకే నా వెళ్ళేది వనానికి. అలా కాదని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు ప్రభుపాల గారు. ఇంకా గృహంలోనే ఉండి ఇంకా బంధువుల ఆశ్రయం తీసుకొని వాళ్ళ బంధనలతో వాళ్ళ పైన ఆధారపడి వాళ్ళ చింతనలో ఉండడం కన్నా ఇప్పుడు అలా ఒక సమయం తర్వాత ఇవన్నిటి నుంచి దూరంగా వెళ్ళి సంపూర్ణంగా భగవంతుడిపైనే ఆధారపడి భగవంతుడిని ఆశ్రయించి ఆశ్రయం గ్రహం చేసి ఇప్పుడు అక్కడ వెళ్ళారంటే అక్కడ ఎవరు దిక్కు, భగవంతుడి దిక్కు. ఇంకా భగవంతుడి ఆశ్రయం తీసుకోవాల్సింది. అలా భగవంతుడి పైన నమ్మకంతో భగవంతుడిని ఆశ్రయిస్తూ భగవంతుడి చింతనతో ఇక్కడ ఏమైనా సమస్య వస్తే ఇంట్లో అమ్మ నాన్న కొడుకు కూతురు ఎవరో ఒకరిని ఆశ్రయిస్తారు, అవును, వెంటనే భగవంతుడిని తలుచుకోరు, చాలా తక్కువ. సో ఇలా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎవరు లేరు, ఇంకా భగవంతుడే సంరక్షించేది. భగవంతుడిని ఆశ్రయించడం, భగవంతుడిని చింతించుకోవడం, భగవంతుడి ధ్యానించుకుంటూ హర్ సమయం ప్రతి సమయంలో. సో ఇది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట వనంలోకి వెళ్ళడానికి, 100% షెల్టర్ ఆఫ్ సుప్రీం లార్డ్. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా భగవంతుడు భక్తి చేసుకోవట్లేదంటే చేసుకుంటున్నాము అంటే, కానీ ఇంకా చాలా డ్యూటీస్ ఉంటాయి కదా, జాబ్కి వెళ్ళాలి, బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే స్టూడెంట్ అయితే చదువుకోవాలి, అలా ప్రతి ఒక్కరికి ఏదేదో డ్యూటీస్ ఉంటాయి. సో ఆ డ్యూటీస్ అన్నీ చేసుకుంటూ ఏదో కొంచెం సమయం గంట 2 గంటలు 10 నిమిషాలు 5 నిమిషాలు భక్తి చేసుకుంటారు జనాలు. సో అలా కాదనమాట, ఇప్పుడు వానప్రస్థ అంటే ఇంకా మొత్తం సమయం అంతా భగవంతుడి సేవకే, భగవంతుడి భక్తికే. భక్తి అంటే సేవ, డివోషనల్ సర్వీస్. ప్రభుపాల ద్వారా మనకు భక్తి అంటే ఓన్లీ భజన చెప్పలేదు, సేవ కూడా చెప్పారు. సో భగవంతుడికి భక్తియుతంగా మనం కార్యాలు చేసుకోవడం, సేవ చేసుకోవడం, బేసికల్లీ ఏంటంటే ప్రతి సమయంలో భగవంతుడి చింతనలోనే మగ్నమై ఉండడం, అది మనకి అది ముఖ్యమైన ఉద్దేశం. అంతేకాని వనంలోకి వెళ్ళాలి అదే ముఖ్యమైన ఉద్దేశం కాదు, వనంలోకి ఎందుకు వెళ్ళాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభుపాల ద్వారా అంటున్నారు, ఇప్పుడు ఈ కలియుగంలో మరి వెళ్ళాలా వనం, ప్రభుపాలకు వెళ్ళలేదే వనంకి, లేకపోతే మన ఆచార్యులు ఎవరు అలా వనంలోకి వెళ్ళి ఉండలేదే. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుపాల గారు చెప్తారు, ఇక్కడ కలియుగంలో ఈ సమయంలో చాలామంది పెద్ద పెద్ద సిటీల్లో, పెద్ద పెద్ద నగరాల్లో జీవితాంతం నివసించిన తర్వాత ఇదంతా వాళ్ళకి వెళ్ళడం కుదరదు, సంభవం కాదు, అది వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గృహంలో ఎందుకు హిత్వాత్మపాతం గృహం అందకూపం, ప్రహ్లాద్ మహారాజు గృహాన్ని అందకూపం అని చెప్పారు. అంటే అందకూపం అంటే ఎక్కడైనా మీరు ఒక ప్లేస్ నుంచి వెళ్తున్నారు, ఎక్కడైనా ప్రదేశంలో నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళ్తే అక్కడ ఒక అందకూపం అంటే నూయిలో గొయ్యిలో పడిపోయారనుకోండి, అంధకారం ఉంది మొత్తం, అక్కడ మీరు అరిచినా ఏడ్చినా ఎవరు వచ్చి మిమ్మల్ని రక్షించలేరు, అటువంటి స్థలం అది. సో అలాగే ఎవరైనా ఇలా గృహస్థుల అంటే గృహంలో ఉండి ఈ యొక్క కుటుంబ సంసారంలో చిక్కుకొని బంధవత్యం అందుల బంధనాల్లో చిక్కుకొని అందులోనే జీవించారనుకోండి, భక్తి చేసుకోకుండా అలా జీవించేవారు కూడా పరిస్థితి అటువంటిది. ఎందుకంటే వాళ్ళని ఇంకెవరు రక్షించలేరన్నమాట. వాళ్ళు అప్పుడే అలా కొంచెం చాలామంది ఉన్నారు, చాలామంది ఇంట్లో భక్తి చేసుకోవట్లేదు, ఎన్నో సమస్యలు ఇరుక్కున్నారు, ఏడుస్తున్నారు, కొంతమంది చాలామంది అందుకే సూసైడ్లు కూడా చేసేసుకుంటుంటారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత అరిచినా ఏడ్చినా వాళ్ళకి అర్థం కావట్లేదు మార్గం లేదు ఎలా బయటపడాలని, ఎందుకంటే భక్తి చేసుకోవట్లేదు వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఇంకా ఏ మార్గం లేదనమాట ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడడానికి. సో అందుకనే అది గ్రహం అందకూపం అని చెప్పారు. సో కానీ మనమేంటి ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఉన్నా కానీ భక్తి చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ సమయంలో అంటే వానప్రస్థ ఏజ్ రాగానే అంటే ఒక సమయం తర్వాత ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలందరూ పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత లేకుంటే వాళ్ళు జాబ్స్ వచ్చేసిన తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు బాధ్యతలు అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్కువ సమయం మనము ఎంత ఎక్కువ సమయం వీలైతే అంత భగవంతుడి భక్తికి సేవకు మనము ఉపయోగించాలన్నమాట. అది ముఖ్య ఉద్దేశం అన్నమాట, ఉద్దేశం అది. సో అలాంటప్పుడు మీరు ఇంట్లో ఉండి కూడా మెయిన్ ఏంటంటే ఎక్కడున్నా మందిరంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ముఖ్యంగా వానప్రస్థ ఆశ్రమం ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ సన్యాస ఆశ్రమంది కూడా సంపూర్ణంగా ఇప్పుడు సమయమంతా భగవంతుడి చింతన సేవకు పెట్టుకోవడం. ఓకే, అదే అన్నమాట. సో నెక్స్ట్, వ్రతం స ఆస్తితో మౌనం ఆత్మైక శరణో ముని నిస్సంగో విచరత్ క్షోణీ అనగ్నిర్ అనికేతన. సో నెక్స్ట్, ఇంకా ఈరోజు మేబీ మనకి ఇంకొక 5-10 మినిట్స్ పట్టచ్చు, 40 సెకండ్స్ శ్లోకంలో ఉన్నాం మనం. సో కర్దమముని ఇప్పుడు ఒక వ్రతాన్ని తీసుకున్నాడు, మౌన వ్రతాన్ని. ఆత్మైకో శరణో ముని, ఇప్పుడు మొత్తం భగవంతుడి శరణాన్ని ఆశ్రయించి ఎప్పుడు ఇంకా భగవంతుడినే చింతిస్తాను నేను, భగవంతుడిపైనే ధ్యానం, ఇంకా వేరే ధ్యానం లేదు నీకు, ఇంకా వేరే మాట్లాడరు కూడా మాట్లాడను నేను అనే మౌన వ్రతాన్ని తీసేసుకున్నాడు. తద్వారా ఆయన ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఎవరితో మాట్లాడతారు, ఒక్కడే ఇంకా ఎల్లప్పుడూ భగవంతుడిపైనే ధ్యానం చేసుకుంటూ భ్రమణ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ఏ విషయాలపైన వేరే విషయాలపైన చింతన కానీ మాట్లాడడం అనేది కూడా ఆయన చేయడు, దాన్ని వ్రతం తీసుకున్నాడు. తద్వారంగా ఆయన ఒక సన్యాసి ధర్మాన్ని పాటిస్తూ ఇప్పుడు ఆయన ఇంకా ఏ రకమైన అనాగ్నిర్ అనికేతన, ఏ రకమైన అగ్నితో సంబంధం లేదు, ఏ రకమైన ఇల్లుతో సంబంధం లేదు, అంటే ఏ ఇంటిని ఆయనకి ఇప్పుడు ఇంకా అగ్నితో సంబంధం అంటే ఎక్కువ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల యజ్ఞాలు చేయాల్సి వస్తుంది, ఇంకో రకం ఏంటంటే ప్రతిరోజు వండుకోవడానికి కూడా అగ్ని అనేది ఉపయోగించాల్సి వస్తుంది. సో అగ్నితో చాలా పనులు ఉంటాయి, కానీ ఇప్పుడు అగ్నితో పని లేదనమాట సన్యాసికి. ఇంకా అలాగే ఆయన ఇప్పుడు ఇల్లు ఆయనకు లేదు, ఆయన భ్రమణ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇల్లు అవసరం లేదు, అంటే ఒక ఇంట్లో కూర్చొని ఉండట్లేదు ఆయన. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన అనగ్నిర్ అనికేతన, ఆ విధంగా ఆయన భ్రమణ చేస్తూ ఉన్నారు భగవంతుడిని చింతించుకుంటూ. సో ముఖ్యమైన ఉద్దేశం మౌనవ్రతం అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడాలి, అంటే భగవత్ చింతన భగవత్ విషయాలు సంబంధించివి అంతేగాని, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు మాట్లాడాలి అంతేగాని, వేరే విషయాలు భౌతిక విషయాల గురించి కాదని. సో అది మౌనవ్రతం యొక్క ఉద్దేశం, ఇక్కడ అది పాటించారు మన కర్దమముని, అది ఇక్కడ మనకు తెలియజేశారు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీరు చదువుకోండి. సో ఇలా భగవద్గీతలు కూడా ఎన్నో విషయాలు చెప్పారు మనం సరైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఆధ్యాత్మిక పదంలో ముందుకు వెళ్ళడానికి 18 విషయాలు చెప్పారు, అందులో ఇవి ఉన్నాయి కొన్ని, అలా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, అమానిత్వం అదంబిత్వం ఇవన్నీ కూడా, అహింస ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కర్దముని పాటించారనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనోబ్రహ్మణేయుంజాను పరం గుణావభాసే విగుణ ఏక భక్త్యానుభావితే. దాని తర్వాత ఆయన సంపూర్ణంగా తన మనస్సుని భగవంతుడిపైన కేంద్రీకరించుకున్నాడు, పరబ్రహ్మమైన భగవంతుడిపైన. ఎవరైతే మూడు గుణాలకి అతీతమో, ఇంకా అన్ని రకాల కార్యాలకి అతీతం, భౌతిక విషయాలకి కార్యాలకి, సో ఎవరినైతే మనము భగవంతుడిని భక్తితో మాత్రమే చూడగలము, అటువంటి భక్తుడి భగవంతుడిపైనే ఇప్పుడు తన యొక్క మనస్సుని ధ్యానాన్ని పెట్టుకున్నాడన్నమాట. నిరంకృతిర్ నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమధృక్ స్వధృక్ ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీర ప్రశాంతోర్మిర్ ఇవో దదిహి. సో ఈ విధంగా ఆయన ఇప్పుడు ప్రశాంతమైన మనస్సుని చేతను చేరుకున్నాడంట. ఈ విధంగా ఏమాత్రం అహంకారం చేత ప్రభావితం కాకుండా, ఏమాత్రం భౌతిక ఆసక్తుల చేత ప్రభావితం కాకుండా, వీటన్నిటి నుంచి ముక్తుడైపోయాడు ఆయన. ఇలా ఏ విషయాలకు విచలితం కాకుండా అందరినీ సమాన దృష్టితో చూడగలిగే స్థాయికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఆయన తనని ఆత్మగా గ్రహించగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, తన మనస్సుని అలా నిర్మలంగా ఉంచగలుగుతున్నాడు. ప్రశాంతోర్మిర్ ఇవో దదిహి, ఏ విధంగా అయితే ఒక పెద్ద సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా కానీ అది ప్రశాంతంగా ఉండగలదో, అటువంటి ప్రశాంతమైన సముద్రంలాగా మనస్సుని నేను ఉంచగలుగుతున్నాడు. భగవద్గీతలు కూడా అంటారు కదా, ఇలా అవ్వాలి మనమని. ఐ థింక్ ఆ పూర్యమానం అచలా ప్రతిష్టం ఐ థింక్ ఆ వర్స్. సో భగవద్గీతలు కూడా చెప్తారు ఇదే విషయం, మన మనస్సుని మనం అలా నిర్మలంగా ఉంచుకోగలగాలి అని. వాసుదేవే భగవతీ సర్వజ్ఞే ప్రత్యగాత్మని పరేన భక్తిభావేన లబ్ధాత్మా ముక్తబంధన. చూడండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఆయన ఎలా భక్తి చేసుకున్నాడని. పరేన భక్తిభావేన, పరాభక్తి, పరాభక్తి అంటే ఏంటో మనకు వర్ణిస్తారు, అలా శుద్ధమైన భక్తి పరాభక్తిని చేసుకొని ఆయన ఎవరికి, వాసుదేవి భగవతి, వాసుదేవ భగవంతుడి కృష్ణుడికి ఆ విధంగా ఎవరినైతే అతను ప్రతి ఎవరైతే ప్రతి ఒక్కరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నారో ఆ భగవంతుడికి భక్తి చేసుకుని అన్ని రకమైన భౌతిక బంధనాల నుంచి ఆయన ముక్తుడైపోయాడంట. పరాభక్తి అంటే శుద్ధమైన భక్తి, ఎటువంటి కలుషితం లేకుండా. అంటే ఏంటి, ఏం కలుషితం అంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఏదో ఆశించి భౌతికంగా ఏదో ఆశించి భక్తి చేస్తున్నాడు అనుకోండి, దాన్ని విధా భక్తి లేకపోతే కలుషితమైన భక్తి అంటారు అన్నమాట. ఏదో ఒక భౌతిక ఆశతో నేను ఈ భక్తి చేసుకుంటే నాకు బాగా డబ్బులు వస్తాయి, లేకపోతే మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఈ భక్తి చేసుకుంటే నేను ఈ మహామంత్రం జపిస్తే నాకు మంచి వివాహం జరుగుతుంది, లేకపోతే అంటే ముఖ్య ఉద్దేశం ఇవన్నీ ఎందుకు పొందాలనుకుంటున్నారంటే ఇంద్రియాలతో భోగించడానికి. అలా చాలామంది ఒకసారి మందిరానికి కూడా వస్తారు కొంతమంది, ఓ ఇస్కాన్లో వస్తే ఇక్కడ భక్తి చేసుకుంటే మనకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది, ఇక్కడ మంచి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా మనకి ఇక్కడ మనకు అవ్వచ్చు, అందుకే హరినామం చేస్తే అప్పుడు మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ, లేకపోతే ఇక్కడ మంచి వివాహం జరగడానికి మంచి వ్యక్తులు దొరకవచ్చు, లేకపోతే ఇలా మంచి ఇక్కడ పదవి దొరకవచ్చు, లేకపోతే ఏదైనా ప్రతిష్ట రావచ్చు, ప్రతిష్ట పరువు వీటన్నిటి కోసం మంచి మంచి ఇలా దొరకవచ్చు అనేసి భౌతిక లాభాల కోసం ముఖ్యంగా ఎవరైతే భక్తి చేసుకోవడానికి వస్తారో దాన్ని కలుషిత భక్తి, విధా భక్తి అంటారు. సో అటువంటి భక్తి చేసుకుంటే మనకు భగవంతుడిని మనకి ఎప్పుడు మనము పొందలేమన్నమాట. శుద్ధ భక్తి చేసుకుంటేనే భగవద్ధామానికి వెళ్ళగలం. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవత్యాపి చాత్మని. సో ఈ విధంగా ఇప్పుడు ఈ విధమైన స్థాయికి చేరుకున్న తర్వాత కర్దముని ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన భగవంతుడిని చూడగలుగుతున్నాడు, అందరినీ భగవంతుడిలో చూడగలుగుతున్నాడు, భగవంతుడిని అందరిలో చూడగలుగుతున్నారు. ఈ విధమైన స్థాయికి అని చేరుకున్నాడు. ఏదైతే భగవంతుడు కపిలముని ముందే చెప్పారో ఆ స్థాయికి ఇప్పుడు కర్దముని చేరుకున్నారనమాట. దాని తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అదే రేసర్ లాస్ట్ శ్లోకంలో ఇచ్ఛా ద్వేష విభిన్నేన సర్వత్ర సమచేతస భగవద్భక్తియుక్తేన ప్రాప్త భగవతీ గతి. ఈ విధంగా ఇచ్ఛా ద్వేష విహీనైన అంటే ఇచ్ఛా ద్వేషం రెండింటి నుంచి ముక్తులైపోయారు. ఇచ్ఛా ద్వేషం నుంచి ముక్తులైపోయిన తర్వాత సర్వత్ర సమచేతస అందరినీ సమానమైన చేతనతో చూడగలిగాడు. భగవద్భక్తియుక్తేన భగవంతుడి పట్ల ఇలా భక్తి చేసుకొని ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఆయన ప్రాప్త ఏం ప్రాప్తించి ఆయనకి ఏం ప్రాప్తి దొరికింది, భగవతీ గతి, భగవంతుడు ఉన్న చోటికి ఆయన వెళ్ళిపోయాడు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. కర్దమ్ముని తన జీవిత లక్ష్యాన్ని సాధించి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఒక గొప్ప భక్తుడి యొక్క చరిత్ర ముగుస్తుంది దీంతో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కపిలముని యొక్క శిక్షణలు మనము వచ్చే అధ్యాయం నుంచి చర్చించుకుంటామంట. సో ఇక్కడే ఈరోజు సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ్. శ్రీమద్భాగవతంకి జయ్. సమవేద గౌరవ భక్త వృందికి జయ్. నితాయ గౌర సితనాథ్ ప్రేమానంది హరిహరి బోల్.